హలో,
కాదమ్మకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం తర్కబద్ధమైనదే హేతువాదం అనేటటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి, తర్కబద్ధమైనదే హేతువాదం. ఇక వినండి డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం. ఆలోచన, ముఖ్యంగా సొంత ఆలోచన, ఒక విప్లవాత్మకమైన గుణం. అంతేకాదు తప్పనిసరిగా ఉండాల్సిన గుణం. నేను ఒక మానవుణ్ణి, మానవుడే కేంద్రంగా మానవత్వం కోసమే పనిచేస్తాను అని షాహిద్ భగత్ సింగ్ పేర్కొన్న వాక్యాలు అవి. ఒక దర్జీ చొక్కా కుట్టడానికి ఒక కొత్త కత్తెర తెచ్చుకున్నాడు. కొత్త గుడ్డను కావలసిన రీతిలో ముక్కలు కత్తిరించాడు. కత్తెరను కాళ్ళ దగ్గర పెట్టుకొని సూదితో గుడ్డ ముక్కల్ని కలిపి కుట్టడం ప్రారంభించాడు టైలర్. కూతురు వచ్చి అడిగింది, నాన్న, కత్తెర కొత్తది కదా, దాని అలా కాళ్ళ దగ్గర పడేశావు, విలువలేని ఆ పాత సూదిని మాత్రం తలమీద తలపాగా కుగుచ్చుకున్నావు అని అడిగింది. దర్జీ లోలోన నవ్వుకున్నాడు. నిజమేనమ్మా, కత్తెర కొత్తదే కానీ అది గుడ్డను ముక్కలు చేసింది. ఆ గుడ్డ ముక్కలకు విలువ లేదు. పాతదైనా సరే, ఖరీదైంది కాకపోయినా సరే, సూది ఏం చేసింది? ఆ గుడ్డ ముక్కల్ని కలిపి కుట్టి ఒక మంచి చొక్కా తయారు చేసింది. అప్పుడే కదా చొక్కాకు విలువ పెరిగేది. చొక్కా కుట్టకముందు గుడ్డ ముక్కలకు విలువ లేదు. వస్తువు కొత్తదా పాతదా అని కాదు, అది చేసే పనిని బట్టి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. కత్తెర ఎక్కడ వేసినా ఉంటుంది. గుడ్డ ముక్కల్ని కలిపి కుట్టే సూదిని ఎక్కడ పడితే అక్కడ పడవేయలేం. దాని విలువ ఎక్కువ, అది సున్నితం, అపురూపం. జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. అందుకే దాన్ని నా తల మీద జాగ్రత్తగా తలపాగాకు గుచ్చుకొని భద్రపరుచుకుంటాను. అయినా ఇది చెప్పు, పరపరమని కోసి విడదీసేది గొప్పదా, లేక విడిపోయిన గుడ్డ ముక్కల్ని కలిపి కుట్టేది గొప్పదా అని ప్రశ్నిస్తూ ప్రేమగా కూతురు కండ్లలోకి చూశాడు ఆ దర్జీ. కలిసి కుట్టేదే నాన్న అంది కూతురు మెరిసే కండ్లతో. సమాజంలో కూడా కొందరు మనుషుల్ని విభజించి పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఈ దేశ పౌరులమైన మనం చాలా చిన్నవాళ్ళమే కావచ్చు, అయినా కూడా మనుషుల మధ్య సౌహార్దాన్ని పెంపొందించి కలుపుకుపోవాల్సిన వాళ్ళం. అందరం సమైక్యంగా ఉంటేనే దేశం, దాని విలువ పెరిగేది అన్నాడు తండ్రి సూదిని తలపాగాకు గుచ్చుకుంటూ. మనం చిన్నవాళ్ళమే, గుడ్డ ముక్కల్ని కలిపి కుట్టే సూది చిన్నదే అయితే మాత్రమే చేస్తున్నది గొప్ప పని కదా నాన్న. అవునరా తల్లి, బాగా చెప్పావు. భారత్ జోడో అంటూ ఆసేతు హిమాచలం కాలినడకన వెళుతూ జనాన్ని కలుపుకుపోయేవారు, న్యాయయాత్ర పేరుతో అణగారిన వర్గాలకు న్యాయం కావాలని కోరుకునేవారు కావాలా? లేక మతం, గుళ్ళు, విగ్రహాలు, ప్రాణప్రతిష్ట అంటూ పరిపాలనను గాలికి వదిలేసేవారు కావాలా? ఓ నాన్న, నాకు దేశ రాజకీయాలన్నీ సులభంగా అర్థమవుతున్నాయి. రామాలయ నిర్మాణం పేరుతో అయోధ్యలో వేల వేల ఇండ్లు, దుకాణాలు, పురాతన కట్టడాలు అన్నింటినీ ధ్వంసం చేశారు. దౌర్జన్యంగా జనాన్ని నిరాశ్రయులను చేశారు. వారిని ఆదుకోకుండా గాలికి వదిలేస్తే ఎలా? పాపం. దేశ ప్రధాని తాను హిందూ దేశానికి రాజునయ్యానని, తనకిక తిరుగులేదని భావిస్తున్నాడు. ఆ జనం తలుచుకుంటే క్షణం పట్టదు మట్టి కరిపించడానికి. జనమంటే తనలాగా చదువులేనివారు, వివేకం లేనివారు అని అనుకుంటున్నాడేమో అంది కూతురు సీరియస్గా. అయ్యా బాబోయ్, ఏమో అనుకున్నా, నీకు చాలా విషయాలు తెలిసే తల్లి. తెలుసు నాన్న, పుస్తకాలు చదివి చాలా విషయాలు తెలుసుకుంటున్నా. హిందూ హిందూ అని చచ్చే ఈ కాషాయ మూకలు విషయాలు తెలుసుకోరు. 12వ శతాబ్దం దాకా దేశంలో మన వారికి హిందూ అనే మాటే తెలియదట. నాన్న, ఎక్కడో చదివాను పర్షియా వాళ్ళు మన దేశానికి సింధు నది దాటి వచ్చారట. వారు సింధు అని పలకలేక హిందూ నది దాటి వచ్చాం అని చెప్పుకున్నారు. హిందూ నదికి ఆవల ఉన్నవాళ్ళు హిందువులని అన్నారు. అప్పుడు అది మతానికి సంబంధించిన పదమే కాదు. అవునమ్మా, నిజమే. నాకు ఓ మాస్టారు గారు చెప్పారు, దేవుణ్ణి మతాన్ని కలిసి రాజకీయం చేస్తున్న వారిని వదిలిపెట్టకూడదు, బుద్ధి చెప్పాల్సిందే. పౌరులుగా రాజ్యాంగబద్ధంగా మనం చేయాల్సింది, మనం చేస్తూ ఉండాల్సిందే. కత్తెర్లు ముక్కలు చేస్తుంటే మనం కలిసి కుట్టుకుంటూ ఉండాల్సిందే, అంతే కదా నాన్న అంటూ పెద్దగా నవ్వింది కూతురు. ఆమె నవ్వులో నవ్వు కలిపాడు తండ్రి. సూదీదారం పైకెత్తి ఆ తండ్రి కూతురుల సంభాషణని అలా ఉండనిచ్చి మనం మరో ముఖ్యమైన విషయంలోకి వెళదాం. సైన్స్ను నమ్మటం కూడా ఒక మతమే, హేతువాదం కూడా ఒక మతమే అనేవారు ఉన్నారు. అలాంటి వారిని ఒప్పించాలని ప్రయత్నించడం కూడా వృధా. కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాడికి ఇంకొన్ని విషయాలు అర్థం చేయించి ఆలోచించమని చెప్పొచ్చు. అసలు మొత్తానికి మొత్తంగా మెదడే మూసుకున్న వారిని ఏం చేయగలం? మానసిక వికలాంగులుగా పరిగణించాలి. కారణం ఏమంటే హేతువాదానికి సైన్స్కు మత గ్రంథాలు లేవు. లేని ఆ పవిత్ర గ్రంథాల్లోంచి విషయాలు తీసి ప్రవచించేవారు లేరు. తమకు తామే ఏదో ఒక మతానికి పేటెంట్ హక్కులు సాధించినట్టు పిచ్చివాగుడు వాగే బాబాలు, స్వాములు, ప్రవచనకారులు లేదా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలకు పుట్టిన రాజకీయ నాయకులు ఎవరూ లేరు. మత బుల్డోజర్లు వేసుకొని తిరిగే యోగుల బైరాగుల భరతం పట్టడమే సైన్స్ కార్యకర్తలు, హేతువాదులు, ప్రశ్నను బతికించుకుంటున్న రచయితలు చేస్తుంటారు. మరి వీరిది కూడా ఓ మతమే అని అనేవారికి బుద్ధి జ్ఞానం లేదని అనుకోవాలి. సృష్టి ఆదిలో భగవంతుడే వచ్చి హేతువాదులకు, శాస్త్రవేత్తలకు ఏవైనా గ్రంథాలు ఇచ్చి వెళ్ళాడా? అంటే లేదు కదా. పూజలు, హారతులు, భజనలు, ప్రేయర్లు, నమాజులు, ఉపవాసాలు, ముడుపులు ఏవంటే ఏవీ లేవు కదా. ఆ ముక్కుల్లాంటివి ఊరికే అవి మతాలే అని నోరు పారేసుకుంటే అయిపోతుందా? ఎలా మతాలు అయ్యాయో చెప్పాలి కదా. హేతువాదులైనా వైజ్ఞానికులైనా విశ్వాసంలోంచే ముందుకు పోతారు. ఆ విశ్వాసం రుజువులతో పెరిగే ఆత్మవిశ్వాసం. ఒక అవివేకి సంప్రదాయవాదిగా మనగలుగుతాడేమో కానీ వివేకవంతుడు మనలేడు. పైగా అతను వైజ్ఞానికుడో హేతువాదో తప్పక అవుతాడు. జవాబులు బట్టీయం వేసి పరీక్షలో మార్కులు సంపాదించిన వాడు జ్ఞానవంతుడు అవుతాడన్న నమ్మకం లేదు. విషయం అర్థం చేసుకొని కొత్త ప్రశ్నలు లేవనెత్తేవాడే జ్ఞాని. అందువల్ల పరిజ్ఞానం వేరు, వివేకం వేరు. ఏదో కొద్దిపాటి పరిజ్ఞానం సంపాదించి దానితో మనుగడ సాగించేవాడికన్నా నిరంతర అధ్యయనంలో వివేచనతో కొత్తగా ఆలోచిస్తూ కొత్తగా ప్రశ్నించేవాడే మనకు అవసరం. సమాజానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ప్రపంచం 21వ శతాబ్దంలోకి వచ్చింది. ఇలాంటి వారితోనే తెల్లవారుజామునే లేచి వేదాలు, ఉపనిషత్తులు, ఖురాను, బైబుల్ వల్లెవేసిన వారితో సమాజం ఇక్కడ దాకా రాలేదు. ఈ ఒక్క విషయం గమనిస్తే చాలు. దేశకాల పరిస్థితుల్ని గమనించి బాలీవుడ్ గీత రచయిత హేతువాది జావేద్ అక్తర్ అంటారు, ఏక్ హమారి ఔర్ ఏక్ ఉన్కి ముల్క్ మే హై ఆవాజ్ దో, ఒకటి మాది మరొకటి వారిది, దేశంలో గొంతులు రెండు. హమ్ కహాతే హై ఇన్సానో మే ఇన్సానో సా ప్యార్ రహే, ఓ కహతే హై హాతో మే త్రిశూల్ రహే తల్వార్ రహే, మేమంటాం మనుషుల్లో మనుషుల్లాంటి ప్రేమ ఉండాలని, వారంటారు చేతుల్లో త్రిశూలమో ఖడ్గమో ఉండాలని. హం కహత్యా హై బేషుర్ బేదర్ లోగోంకో ఆబాదీ కరో, ఓ కహతే హై భూలే బిస్రే మందిర్ మస్జిద్ రామ్ సేత్కో యాద్ కరో. మేమంటాం ఇల్లు వాకిలి లేని దీనుల్ని ఆదుకోండని, వారంటారు మరిచిపోయిన మందిర్ మసీద్ రామసేతులను గుర్తు చేసుకోండని. కేవలం 4 కవితా పంక్తుల్లో జావేద్ అక్తర్ దేశం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో వివరించారు. ఇక మన సనాతన మనువాదులు చెప్పే విషయాలు ఎలా ఉంటాయో చూడండి. భూమి శేషనాగుపై ఉంది, శేషనాగు సముద్రంలో ఉన్నాడు, సముద్రం భూమిపై ఉంది. ఇలాంటి తలతిక్క రాతలు చదివితే మనకు ఏమనిపిస్తుంది? ఎవడరా ఈ స్క్రిప్ట్ రాసింది, ఏం రాస్తున్నామన్నది చూసుకో పని లేదా అని ఒళ్ళు మండుతుందా మండదా? మతం మత్తుమందు లాంటిదని అన్నది అందుకేనేమో. మత్తెక్కితే ఏముంది, ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు కదా. మహాభారతం గొప్ప కావ్యం కదా, అందులో జరిగింది ధర్మయుద్ధమా? కృష్ణుడు ఏం చేశాడో ఆలోచించండి. తన సైన్యాన్ని మొత్తం దుర్యోధనుడికిచ్చి తను ఒంటరిగా అర్జునుడికి రథసారథి అయ్యాడు. అంటే ఏమిటి, అర్జునుడితో తన సైన్యాన్ని తనే దగ్గరుండి చంపించాడన్నమాట. ఇలాంటి తలతిక్క నిర్ణయాలే తర్వాత తరాల మీద ప్రభావం చూపాయి. ఇలాంటి విషయాల్ని ఆదర్శంగా తీసుకోవడం వల్లే దేశం బానిసత్వంలోకి పోయింది. మొఘలులు గత జన్మలో బ్రాహ్మణులని అబద్ధపు రాతలు రాసి ప్రచారం చేశారు కదా, అన్యాయంగా దేశ ప్రజల్ని విడదీయటం కోసం, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఎన్ని తప్పుడు రాతలైనా రాస్తూ పోయారు. ఈ దేశ ప్రజల్ని సంఘటితపరుస్తూ సమైక్యంగా ఉంచే మాటలు రాతలు ఏ మత గ్రంథంలోనైనా ఉన్నాయా? లేవు అన్నది గ్రహించాలి. మరి ఆ పని వేటి వల్ల జరుగుతుంది? సైన్స్ వల్ల జరుగుతుంది. మానవ జాతి అంతా ఒకటే అని నిరూపించిన జన్యు శాస్త్రం వల్ల జరుగుతుంది. ప్రతిదాన్ని తర్కబద్ధంగా ఆలోచించమని చెబుతున్న హేతువాదం వల్ల జరుగుతుంది. ఈ దేశ ప్రజలు పూజారులను కాకుండా పరిపాలన మీద ధ్యాస పెట్టే విద్యావంతులైన దేశ నాయకుల్ని నిజాయితీ పరుల్ని ఎన్నుకుంటే బాగుపడతారు అంటూ సుప్రసిద్ధ సాహితీవేత్త జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు వారు విరచించినటువంటి ఈ అంశం తర్కబద్ధమైనదే హేతువాదం అనేదాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.